Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే అశ్విని గారి సరదాగా కాసేపు కార్యక్రమం జనవరి 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
నమస్కారం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం వారు సమర్పించు సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు. సంక్రాంతి పండగ దగ్గరికి వచ్చేస్తోందండి. ఇహ వారం రోజుల్లో సంక్రాంతి. అందరిళ్లలోనూ సందడి మొదలైపోయింది. సొంత ఊళ్ళో ఉన్నవాళ్ళు బంధువుల రాక కోసం పిండి వంటలు చేయించటం, ఇంటికి రంగులు దిద్దించటం, సున్నాలు వేయించటం, మరమ్మతులు చేయించటం. బయట ఊళ్ళో ఉండే మాలాంటి జనాలు ఎప్పుడెప్పుడు రెక్కలు కట్టుకుని వెళ్ళి ఇంట్లో వాలిపోదామా అని ఎదురుచూపులు. కుదరని వాళ్ళకి నిట్టూర్పులు. ఇలా జరుగుతోందండి సంక్రాంతి ముందర వారం. కరెక్ట్గా వారం రోజులుంది సంక్రాంతి పండక్కి. అన్ని తెలుగుళ్ళల్లోనూ ఎంతో చక్కగా హాయిగా కళకళలాడుతూ పచ్చని తో హైందవ సాంప్రదాయాన్ని ఉట్టిపడుతూ అందరిళ్లలో చేసుకునే పండగ, 3 రోజుల పండగ దగ్గరకు వచ్చేస్తోంది. కాబట్టి ఎవరెవరు ఏ షాపింగులు చెయ్యాలో, ఏ బట్టలు కొనుక్కోవాలో, ఎవరెవరిని పిలవాలో, సంక్రాంతి పండగ 3 రోజులు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది స్కెచ్లు వేసుకున్నారనుకుంటా. అయితే ఇలా స్కెచ్లు వేసుకునే ముందు అవకాశం ఉంటే, ఏమాత్రం వీలున్నా సాధ్యమైనంత వరకు చక్కగా పచ్చటి పంట పొలాలుండే ఊరు వెళ్ళే ప్రయత్నం మాత్రం మిస్ చేయకండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీ బాబాయ్యో, పెదనాన్నో, మావయ్యో ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా పల్లెటూరుల్లో, పల్లెల్లో చక్కగా పంటలు ఇంటికి వచ్చే సమయం ఇది. అవకాశం ఉంటే చక్కని పల్లెటూరుకి వెళ్ళి ఈ సంక్రాంతిని జరుపుకునే ప్రయత్నం చేయండి. అసలు పల్లెల్లో ఆచారాలేంటి, భోగిమంటలేంటి, ఆ సంక్రాంతి హడావిడేంటి, హరిదాసులేంటి, ముగ్గులేంటి, అసలు సంక్రాంతి సంక్రమణ గడియలు ఆ సమయంలో చేసేవేంటి అనేది మన పల్లెల్లోనే ఇంకా ఆ సంస్కృతి నిలబడి ఉంది. అఫ్కోర్స్ కోడి పందేలు కూడా వెయిట్ చేస్తున్నాయి అనుకోండి, అవి మనం బయటికి చెప్పుకోకూడదు. ఎంత లోగుట్టు, ఎంత గుట్టుగా ఉన్నా లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టు అందరికీ తెలిసిన విషయమేనండి. అఫీషియలీ అన్అఫీషియల్ అన్నమాట. అలా తయారైంది మన పల్లెల్లో సంక్రాంతికి కోడి పందాల వ్యవహారం. దాని గురించి పోలీసులు ఒక పక్క నానా కసరత్తు చేస్తూ ఉంటే కోడిపందాలను ఆపించడం కోసం, జీవకారుణ్యం వాళ్ళు కోళ్ళని హింసపెడుతున్నారు అంటూ మొత్తుకుంటున్నారు. మరి జీవకారుణ్యం వాళ్ళు కోళ్ళ పందాలని ఇలా లెక్కేస్తే మరి కోడిని కోసుకొని తినే వంటలు, నాన్ వెజిటేరియన్స్ని మరి ఎలా లెక్కేయాలి? అప్పుడేం చెయ్యాలి? రోజుకి ఎన్ని వేల కోట్ల కోళ్ళు ప్రపంచం మొత్తం మీద, కోళ్ళు మేకలు చక్కగా మనుషులు పొట్టల్లోకి వెళ్ళిపోతున్నాయో లెక్క కూడా లేదనుకుంటా బహుశా. మరి అప్పుడంతా ఎందుకు గుర్తురాదు? సరే, వాళ్ళు చెప్పింది అహింస మార్గం. కోడిని హింసిస్తున్నారు, దాని కాలికి కత్తి కట్టి లేనిపోని పగలు కక్షలు పెంచుకుంటున్నారు. అది ఒక జూదంలాగా, గ్యాంబ్లింగ్ లాగా చేస్తున్నారు కాబట్టి కోడి పందాలు వద్దు అంటున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే వేడుక మేము సరదాగా చేసుకుంటాం అంటారు మన గోదావరి జిల్లాలోని కొరకారు, గోదావరి కృష్ణాలో. వాళ్ళది తప్పు కాదు, వీళ్ళది తప్పు కాదు. అనాదిగా వస్తున్న ఆచారం అని పెట్టుకున్నా కోడిని హింసించడం, దాని పేరు చెప్పి ఒక గ్యాంబ్లింగ్ ఆడటం అనేది ఖచ్చితంగా తప్పే. ఏదో సరదా కోసం ఓసారి, కానీ సరదాలతో ఆగదే. ఏకంగా బెట్టింగులు ఏ స్థాయిలో కాస్తారంటే లక్షలు కోట్లు దాటేస్తాయట. మరి ఖచ్చితంగా అలాంటప్పుడు ప్రభుత్వం అందులో మధ్యలోకి దూరుతుంది, అడ్డం పడుతుంది. సరే, కోళ్ళపందాల సంగతి పక్కన పెడితే మన సంక్రాంతి చక్కగా వీలైనంత వరకు పద్ధతి ప్రకారం చేసుకుందాం. మళ్ళీ మామూలుగా శరామామూలుగా విష్ యూ హ్యాపీ మకర సంక్రాంతి అని చెప్పకుండా ఎవరైనా కనిపిస్తే, చక్కగా పెద్దవాళ్ళు కనిపిస్తే కాళ్ళకి దండం పెట్టి సంక్రాంతి రోజు ఆశీస్సులు తీసుకోండి. అవకాశం ఉన్నంత వరకు భారతీయత ఉట్టుపడే బట్టలు కట్టుకోండి. చక్కగా చీరలు, లంగావణిలు, పరికిణి జాకెట్లు ఆడపిల్లలు, మగపిల్లలు అవకాశం ఉన్నంత వరకు పంచ కండువ. ఎందుకంటే శ్రోతల మంది దేశాల్లో ఉంటున్నారు, కానీ వాళ్ళకే మన సంస్కృతి మీద అభిమానము, మన సంస్కృతి మీద అవగాహన ఎక్కువ ఉన్నాయి. ఇండియాలో ఉంటున్న వాళ్ళకి ఎక్కడ విదేశాల వాళ్ళతో తక్కువైపోతాము అని చెప్పి చిరిగిపోయిన టాన్ జీన్స్లు వేసుకుని తిరుగుతున్నాం. కనీసం ఈ 4 రోజులైనా మన సంస్కృతి, మన పండగలు చక్కగా చేసుకునేలాగా మంచిగా చీరలు కట్టుకోండి, చక్కగా పద్ధతైన బట్టలు వేసుకోండి, ఒంటి నిండా నలుగురిని హాయిగా నవ్వుతూ తెలుగులో పలకరించుకోండి. మరి ప్రయత్నం చేద్దామా? మీకు చాక్లెట్లు అంటే ఇష్టమా? అగడగండి, నేను చాక్లెట్ల గురించి ఏం ఉపయోగాలు ఏం చెప్పనండోయ్. అది మనం ఇంతకుముందే సరదాగా కాసేపులో ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. కాకపోతే ఇవాళ నాకు తెలిసిన ఇంకో వింత విషయం మీకు చెప్తా. ఏంటంటే, మామూలుగా చాక్లెట్లు అంటే మన అందరికీ పిచ్చి. దాదాపుగా 70% మందికి చాక్లెట్లు అంటే పిచ్చి. అది వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద తేడా లేకుండా చాక్లెట్ని బ్రహ్మాండంగా లాగించేస్తాం. అందులో రకరకాల ఫ్లేవర్లు, రకరకాల డిజైన్లు, వెరసి మెయిన్ కంటెంట్ ఒకటే, కోకో. అయితే మీకు చాక్లెట్ల ఇష్టం ఉంటే ఉన్న పలాన గబగబా ఎన్ని వెరైటీలు తింటారో ఇప్పుడే తినేయండి. అదేమిటండి ఇప్పుడే తినేయమంటున్నారు? రేపు ఏమన్నా చచ్చిపోతామా, వేరే ఊరు వెళ్ళిపోతామా? మనం చచ్చిపోమండి, కానీ చాక్లెట్స్లో వాడే కోకో ఏదైతే ఉందో 30 ఏళ్ల తర్వాత దొరకదని చెప్తున్నారు మన నిపుణులు. చాక్లెట్ల తయారీలో కోకో చాలా ముఖ్యమైన కంటెంట్. దాన్ని మునిపటిలాగా పండించే పరిస్థితి వాతావరణంలో లేదుట. 30 సంవత్సరాల తర్వాత భూమి ఉష్ణోగ్రతల్లో 2.1 డిగ్రీలు పెరిగిన కోకో మొక్కలు బతకవు అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ పరిశ్రమపై ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకని వీలైనంత వరకు 2050 సంవత్సరం నాటికి కోకో మొక్కలు పెరగటం కష్టం అని సైంటిస్టులు ఆల్రెడీ చెప్పటం జరిగిందిట. కాబట్టి ఘనా వంటి పశ్చిమాఫ్రికా దేశాల్లో మాత్రమే పండే అరుదైన జాతులు ఇవి. అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి కాబట్టి మనం చేసుకున్న పనే పర్యావరణాన్ని పూర్తిగా పాడు చేసేసి ఎంచక్క టెంపరేచర్లు పెంచేసుకుని ఏమవుతుందండి? మనకు వేరే ఆప్షన్ లేదు కదా. సో మన పుణ్యాన మరొక జాతి మొక్క చరిత్రలో కలిసిపోతుందన్నమాట. దీనికి మనం చేయగలిగింది ఏమిటుంటుందో ఓసారి ఆలోచిద్దాం. కానీ ఇది ఒకళ్ళు అనుకుంటే, పూనుకుంటే జరిగే పని అయితే కాదు. కాబట్టి 30 సంవత్సరాల టైం ఉంది, ఎంచక్క అవకాశం ఉన్నప్పుడల్లా కాస్త చాక్లెట్లు విరివిగా లాగించేయండి. ఆ తర్వాత మన పిల్లలతో మనవలతో అప్పట్లో మేము చాక్లెట్లు తినేవాళ్ళని తెలుసా, అబ్బాబ్బా దాని రుచి ఉండే చూడు అని చరిత్ర పాఠాలు చెప్పుకున్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకరు వస్తుందండి వాతావరణం పుణ్యమాని. ఏమో అప్పుడు ఇంకేం కొత్తవి కనపడతామో, మరింకేం కొత్త వస్తువులు వస్తాయో, చాక్లెట్ కంటే రుచి అయినవి ఇంకేం వస్తాయో, ఎవరికెరుక. ఇవాళ్టికి ఇప్పటికి ఈ క్షణానికి మనం బతుకున్న దాంట్లో మన లైఫ్లో ఏదొస్తే అది చక్కగా ఎంజాయ్ చేసేద్దామండి. ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత కదా, అప్పటి వరకు ఎవరు బతుకుంటారో ఎవరు ఉండరో ఎవరు చూసి వచ్చారు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అదే యాటిట్యూడు రాంగ్గా అమ్మో 30 ఏళ్ళలో ఇది అయిపోతుందంట అని భయపడుతూ చచ్చేవాళ్ళు నిత్యం చేస్తారండి. కాబట్టి పరిశోధనలకేముందండి, 20 ఏళ్ళ తర్వాత నీళ్లు దొరకమంటున్నారు, 30 ఏళ్ళ తర్వాత చాక్లెట్ దొరకదట, బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత పీల్చడానికి ఇప్పటికే దొరకట్లేదు, స్వచ్ఛమైన వాయువు కూడా దొరక్కపోవచ్చు. అందరం ఆదిత్య 369లో సంగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడో చూపించిన మాదిరిగా మాస్కులు వేసుకుని ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని తిరగాల్సి రావచ్చు. ఎవరికి తెలుసండి, ఇప్పటికే చాలా మటుకు ఫుడ్ సప్లిమెంట్స్ ట్యాబ్లెట్ల రూపంలో వచ్చేసాయి. అప్పుడు పూర్తిగా ఫుడ్ కూడా ట్యాబ్లెట్ల రూపంలో అయిపోవచ్చు. ఎవరు చూసి వచ్చారు, దేన్నైనా బతకాలి, మనం బతకాలి కాబట్టి స్ట్రగుల్ అయ్యవ్వాలి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, అదే కదండి మన సూత్రం. కాబట్టి చాక్లెట్లనే పరిరక్షించుకుంటామా, పెట్రోలియం ఉత్పత్తులనే పరిరక్షించుకుంటామా, లేక మనం పీల్చే గాలి తాగే నీరునే పరిరక్షించుకుంటామా, వేటిల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేని విధంగా భూమిని కలుషితం చేసేసాం ఆల్రెడీ. ఇది మీరు నేను ఇవాళ నిన్న చేసింది కాదు, కొన్ని 100ల సంవత్సరాలుగా మనం పాడు చేస్తూ వచ్చి టెక్నాలజీ పుణ్యమాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుణ్యమాని మనం బతకటం కోసం మనం చేయవలసిన కాలుష్యం మొత్తం మనం క్రియేట్ చేసి కావలసినంతగా భూమిని పాడు చేసేసాం. కొన్నాళ్ళు ఈ భూమికి అతిథులే వచ్చాం. అతిథిగా వచ్చిన వాడు అతిథిగా మసిలి జాగ్రత్తగా భూమిని కాపాడాల్సింది పోయి ఓనర్గా మారిపోయాం. అతిథులందరం ఓనర్గా మారిపోయాం. ఈ ఓనర్లుగా మారిపోయిన పుణ్యానికి పాపానికి, మన పాపానికి పాపం పొడమి తల్లి చాలా యాతన పడుతుందండి. ఏం చేస్తాం, తప్పదు. ఎప్పుడో ఆవిడకి కోపం వచ్చి ఒక్కసారి కాస్త భుజం కదిపింది అనుకోండి, అతిథులను వచ్చిన వాళ్ళం పతా లేకుండా పారిపోతాం. ఎక్కడికి పారిపోతాం, పైకే.
ఆర్జే అశ్విని గారి సరదాగా కాసేపు కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా?
ఉదయ రాగరంజితమై ప్రతి పొద్దు పలకరిస్తూ పడమటి తొలి రాగమై తనకు తాను పులకరిస్తూ సంగీతం సాహిత్యం యువ ప్రతిభా మహోజ్వలం చిట్టి పొట్టి చిన్నారిగళం కుసుమించే నవోదయం.
గుర్తు పట్టలే కదా, అవు మళ్ళ 15 ఏండ్ల అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్మర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఎటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మై ఇండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మామూలుగా గుళ్ళ దగ్గర, ప్రముఖ పుణ్యక్షేత్రాల దగ్గర నది కానీ సరస్సు కానీ ఉంటుంది. మనం వెళ్తాం, అందులో ఏవో స్నానాలు చేస్తాం, దీపాలు వదిలిపెడతాం, లేకపోతే ఒక మునకేసి దేవుణ్ణి చూడటానికి వెళ్తాం. ఇది సహజం, మామూలుగా అనేక అనేక గుళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. భద్రాచలం తీసుకుంటే గోదావరి నదీ తీరానుంది, విజయవాడ కృష్ణానదీ తీరానుంది దుర్గమ్మ, అలాగే తిరుపతిలో పుణ్యమైన కోనేరు. అందులో అన్ని జలాలు, అన్ని నదుల పుణ్యతీర్థాలు ఉన్నాయి, పుష్కరుడు ఉన్నాడు అని చెప్పుకుంటారు స్థలపురాణం ప్రకారం. అయితే నది గుళ్ళు ఉండడం లేకపోతే దేవస్థానాలు ఉండడం అనేది ఒక మాట అయితే, నదుల మధ్యలో ఒక 7 నదుల సంగమం మధ్యలో ఒక గుడి ఉంది. ఆ గుడి పేరే సంగమేశ్వర క్షేత్రం. ఈ సంగమేశ్వర క్షేత్రం బహుశా రాయలసీమ ప్రాంతానికి చెందిన మన శ్రోతలు అందరికీ తెలిసే ఉండుండొచ్చు. అయితే ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ గుడి తాలూకా దర్శనం కావాలి అంటే అపురూపమే అది నిజంగా. ఎందుకు అంటే అంత స్పెషాలిటీ ఏముంది గుళ్ళో అంటే, అది కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల్లో కొలువైన సంగమేశ్వర క్షేత్రం. కృష్ణ, తుంగభద్ర, మలపహరణి, భీమారది, భావనాసి అనే 7 నదులు. ఈ 7 నదుల్లో తాలూకు నీటి యొక్క సంగమ క్షేత్రం అది. అయితే ద్వాపర యుగంలో పాండవులు ఆ క్షేత్రంలో విడిచి చేయడం జరిగిందట. ఆ సమయం దాతిష్టాలని భీముల వారికి చెప్పారట. అయితే భీముడు వచ్చేపాటికి లేట్ అవుతుంది, ఆలస్యం అవుతోంది అన్న లెక్కలో ఏం చెయ్యాలో తెలియక ధర్మరాజు కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే, కృష్ణ పరమాత్మ సూచన మేరకు పశ్చిమ దిశలో ఉన్న భారీ వేప చెట్టు దాన్ని ఖండించి దాని మొదలనే శివలింగంగా ధర్మరాజు ప్రతిష్ఠించడం జరిగింది. ఇది అక్కడ క్షేత్ర పురాణం. అయితే అక్కడ వేప చెట్టు కాండమే శివలింగ రూపంలో ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. ఇందులో విషయం ఏమిటి అంటే, శ్రీశైల జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత 1980 సంవత్సరంలో సప్తనదీ సంగమేశ్వరంలో కృష్ణమ్మ గర్భంలోకి చేరుకుపోయింది ఈ కోవెల. అప్పటి నుంచి 24 ఏళ్ల పాటు ఆలయం నీళ్ళల్లో, గంగ ఒళ్ళో ఉండిపోయింది. అక్కడ ఒక గుడి ఉందన్న విషయమే చాలామందికి తెలియదు. 2003 సంవత్సరంలో ఈ నది బయటపడింది క్షేత్రం. అయితే దీనిలో ఉన్న గమ్మత్ ఏంటంటే, అన్నేళ్లపాటు నీళ్ళల్లో ఉన్నా కూడా ఆ విగ్రహానికి ఏమీ కాలేదు. అది చెక్క విగ్రహం, అన్నేళ్ళ నీళ్ళల్లో ఉంటే ఏమవ్వాలి, కానీ ఏమీ జరగలేదు. భగవన్ మహిమ అనండి లేదా ప్రకృతి యొక్క మహిమ అనండి. అయితే ఇందులో ఇంకో గమ్మత్ ఏంటంటే, శ్రీశైల జలాశయంలోని నీటి మట్టం 864 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర ఆలయ గోపుర కలశం దాకా నీటిలో మునిగిపోతుంది. నీటి మట్టం కనుక 826 అడుగులకు దిగిపోతే సంగమేశ్వర ఆలయం ద్వీపకల్పంలాగా మారుతుంది, గుడిలోకి వెళ్ళి పూజలు చేసేందుకు వీలు కలుగుతుందన్నమాట. కాబట్టి భారీ వర్షాలు అలా ఏమన్నా వచ్చి డ్యాంలో కనుక నీటి మట్టం పెరిగిందా, ఇంకంతే, ఆ గుడి మనకి కనపడనే కనపడదు, మొత్తం మునిగిపోతుంది. కాబట్టి వీలైనంత మరకు 2003 తర్వాత 14 8 మాత్రమే ఇప్పటి వరకు మహాశివరాత్రి పర్వదినానికి సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఒకవైపు నల్లమలడవులు, మరోవైపు కృష్ణానది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని గనక వీలుంటే చక్కగా సందర్శించే ప్రయత్నం చెయ్యండి. కానీ దీన్ని సందర్శించడం అంత తేలికైన విషయం కాదండి, ఎందుకంటే అది ఎప్పుడు నీటిలో మునిగిపోతుందో, ఎప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తుతారో మనకు కూడా తెలియదు కాబట్టి, ఏమంటారు. కాకపోతే భగవంతుడి దర్శనం చేసుకోవాలంటే కాస్త కష్టపడాలి, కొంచెం రాసి పెట్టి కూడా ఉండాలి. ఏదైనా క్షేత్ర దర్శనం చేయాలి అంటే ఆ క్షేత్రం నుంచి ఆ దైవం అనుమతి రావాలంటారు పెద్దలు. మీలో ఎవరికైనా అనుమతి వచ్చిందనుకోండి, ఎంచక్క ఆ క్షేత్రాన్ని దర్శించి ఆ విశేషాలను కూడా మాతో పంచుకోండి, ఏమంటారు. మొన్నంత పేపర్లో న్యూస్లో అన్ని చోట్ల ఒక సెలబ్రిటీ హోదా కలిగిన ఒక పెద్ద మనిషి తన దగ్గర పనిచేసే ఒక అమ్మాయి మీద లైంగికంగా వేధింపులు, అలాగే లైంగికంగా ఆమెను ఇబ్బంది పెట్టే చర్యలు చేపట్టాడని ఆ అమ్మాయి ప్రూఫ్లతో సహా వీడియో టేపులతో సహా చూపించి పోలీసుల దగ్గర కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించింది. మీకు అందరికీ అర్థమయ్యే ఉండుంటుంది నేను చెబుతున్న పెద్ద మనిషి ఎవరు అని. సాధారణంగా న్యూస్ ఛానల్ ఫాలో అయ్యే అందరికీ కూడా నేను ఇప్పుడు చెప్పే అంశం అర్థమవుతుంది. అయితే ఇందులో ఆ అమ్మాయి చేసిన సాహసాన్ని ఖచ్చితంగా మనమందరం మెచ్చుకుని తీరాలి, ఒప్పుకుని కూడా తీరాలి. ఎందుకంటే సొసైటీలో పలుకుబడి ఉండి ఒక పెద్ద హోదాలో ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఆవు మొహం పెట్టుకున్న ఒక నక్కల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ తోటి పనిచేసేవాళ్ళ దగ్గర వాళ్ళ తాలూకా నీచమైన స్వభావాన్ని కొన్నిసార్లు వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళతో పాటు పనిచేసే స్త్రీలని గౌరవించకపోగా, సోదర సమానంగా మాతృ సమానంగా భావించకపోగా వాళ్ళని కామపు దృష్టితో చూస్తారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఇలాంటి గుణపాఠం అమ్మాయి చెప్పిన దానికి 100% ఆ అమ్మాయి చేసింది పక్కాగా అనిపించింది నాకు. కానీ దానికి ఎంతో ధైర్యం కావాలి, ఎందుకంటే ఆ అమ్మాయి చేసింది ఏమాత్రం వాళ్ళకి లోపల తెలిసినా ఆ అమ్మాయి ప్రాణానికే ముప్పు. లేదు, రివర్స్లో ఆ అమ్మాయి మీదే ఎదురుదాడి జరిగే అవకాశం కూడా ఉంది. ఆ అమ్మాయి పరువు కోసం లేకపోతే పబ్లిసిటీ కోసమో ఇలాంటివన్నీ చేసింది అని. అయినా కూడా తను అనుభవించిన క్షోభ తెలియాలి, మోసగాడికి తనని ఇబ్బంది పెట్టిన వాడికి శిక్ష పడాలి న్యాయపరంగా అన్న లెక్క మీద ఆ అమ్మాయి బయటకు వచ్చి వీడియో టేపులు ప్రొడ్యూస్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయించే ప్రక్రియ తీసుకొచ్చింది. అందుకు ఆ అమ్మాయిని ఎన్ని విధాలుగా కొనియాడినా తప్పలేదు. దురదృష్టం ఏంటంటే చాలామంది సామాజిక మాధ్యమాల్లో ఆ అమ్మాయిని మీద రివర్స్లో మాటలు దాడి చేస్తున్నారు. నిజంగా ఆ అమ్మాయి అంత మంచి క్యారెక్టర్ అయితే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకుంది, ఇన్ని నెలలు ఏం చేస్తోంది, ఎప్పుడో బయటపెట్టి ఉండొచ్చు కదా. ఆ అమ్మాయి తెలియకుండా ఒక ఊబిలోకి దిగిపోయింది. దిగిన తర్వాత అది ఊబన్న విషయం తెలిసింది. ఊటబావ అనుకుని దిగింది, ఊబని తెలిసింది. ఆ ఊబిలోంచి బయటపడడానికి అది కూడా భారతీయ శాస్త్రం మనకేం చెప్తోంది అంటే, చట్ట ప్రకారం వెళ్ళాలి అంటే, న్యాయంగా పోరాటం చెయ్యాలి అంటే ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ సంపాదించడానికి ఆ అమ్మాయి పడ్డ యాతన ఆ వీడియో టేపుల తాలూకా మనం గనక గమనిస్తే ఆ అమ్మాయి ఎంత యాతన పడి వాళ్ళకి తెలియకుండా ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా చేసి దాన్ని ప్రొడ్యూస్ చేసిందో ఆ అమ్మాయి ధైర్యానికి నిజంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక సాధారణమైన మధ్యతరగతి ఇంట్లోంచి ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి తన ఇండివిజువాలిటీ తను నిలబెట్టుకుంటూ తన పరువు తను కాపాడుకుంటూ ఇతరులతో కలిసి పనిచేస్తూ ఉన్నతమైన విలువలతో ఉండాలి అని ఆశపడే ఆడపిల్లల మీద ఇలాంటి కామంతో చూసే కళ్ళు, కామంతో చూసే క్రూర మృగాలు చేస్తున్న పైశాచిక బిహేవియర్లకి తల్లిదండ్రులు కానీ ఇంట్లో మిగతా సభ్యులు కానీ వాళ్ళని బయటికి పంపించటానికి భయపడిపోయే పరిస్థితుల్లో ఒక అమ్మాయి ధైర్యంగా ఇలాంటివి బయట పెట్టింది అంటే ఆ సోదరి తాలూకా ధైర్యానికి ఎంతైనా మనం మెచ్చుకోవాలండి. ఎందుకంటే అదంతా ఆషామాషీ వ్యవహారం కాదు. పురుషాధిక్య ప్రపంచంలో బతుకుతున్న మనకి ఒక స్త్రీ అంత ధైర్యంగా, అందులోనూ ముఖ్యంగా భారతదేశంలో, ఎందుకంటే మనం చెప్పుకుంటాం ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగా చూసే దేశం మాది, స్త్రీని శక్తి స్వరూపంగా చూస్తాము, నెత్తి మీద పెట్టుకుంటాము, గాయత్రీ మాతను పూజ చేస్తాము అని చెప్పుకుంటాం. కానీ ఆచరణలో ఎంతవరకు చేస్తారండి? చాలామందికి ఆడపిల్ల పుట్టడమే నచ్చదు. వాళ్ళకి ఆడపిల్ల పుడితే వాళ్ళని పెంచటమే ఒక పెద్ద భారంగా భావిస్తారు. అందులో ఇవాళ జరుగుతున్న అకృత్యాలు చూస్తూ ఉంటే వాళ్ళని పెంచటం, వాళ్ళని రక్షించుకోవటం నిజంగా తల్లిదండ్రుల పాలిట ఒక పెద్ద శాపమే అయిపోతుంది. మరీ ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి భావ స్వతంత్రం ఇస్తే అది ఎటు దారి తీస్తుందో తెలియక తల్లిదండ్రులు జుట్లు పీక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి చేసింది మనం మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ తిట్టి లేకపోతే ఆ అమ్మాయి మీద చెడు అపవాదులు వేసి దిగజారి ఆ అమ్మాయిని దిగజార్చే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఆ సోదరిని మనం అందరం సపోర్ట్ చేద్దామని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఏకీభవిస్తారు కదా. క్రితం సంవత్సరం డీమానిటైజేషన్, పెద్ద నోట్ల తాలూకా రద్దు చేపట్టింది ప్రభుత్వం. కొన్ని వేల కోట్ల కరెన్సీ కలెక్ట్ అయింది, పాత కరెన్సీ. ఈ నోట్లన్నీ జమ చేయడానికి ఆర్బీఐ కానీ భారత ప్రభుత్వం కానీ పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు, ఆ బ్యాంకుల తాలూకా బ్రాంచులు, వాటిల్లో ఎంత ధనం కలెక్ట్ అయిందో అవన్నీ కూడా వాటిని సెపరేట్ సెపరేట్ చేసి దాన్ని మళ్ళీ ఒక బండిల్స్ లాగా ప్యాక్ చేసి ప్రతి వాళ్ళు లెక్క చెప్పి అదన్నీ ఒక చోట పోగేసి ఆర్బీఐలో వాటన్నిటినీ దాచటానికి తగినటువంటి ప్రయత్నం, ఆ వచ్చిన వాటిని లెక్క వేసేటువంటి ప్రయత్నం, దానికి మళ్ళీ మెషిన్లు, ఇంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం డీమానిటైజేషన్. సరే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, మనకు ఇంకో అవకాశం లేదు, అది వేరే విషయం. అయితే ఈ నోట్లన్నీ ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు? ఇది చాలామంది బ్యాంకులో అడిగిన ప్రశ్నలు. ఒక బ్యాంకు వచ్చి మీరు ఆ నోట్లన్నీ తీసేసుకున్నారు కదా, వాటిని ఏమిటి చేశారు? ఏమిటి చేసాం? బండిల్స్ కట్టి ఆర్బీఐకి పంపించాం. అంతవరకే ఏ సగటు బ్యాంకర్ అయినా చెప్పగలడు. ఆ తర్వాత బ్యాంకు వాటిని ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారన్న విషయం ఒక మామూలు మనిషి మేము కూడా మిగతా వాళ్ళకి మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ బులెటిన్స్ చూసి తెలుసుకోవాల్సిందే అని వాపోతున్నారు బ్యాంకర్లు. అయితే ఇవాళ నేను వార్తల్లో ఆ పెద్ద నోట్లని ఏం చేశారు అన్న విషయం గురించి చదివానండి. అందాజుగా ఏం చేసి ఉండొచ్చు, ఓసారి గెస్ చేయండి చెప్తా. కరెక్ట్, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. వాటిల్ని రీసైకిల్ చేసి కొత్త స్టేషనరీని సృష్టించడానికి పూనుకున్నారు మన ప్రభుత్వం వారు. ఎలా అంటారా, తమిళనాడు జైల్లో ఈ పెద్ద నోట్లని మళ్ళీ రీసైకిల్ చేసే ఒక మెషిన్ పెట్టి దానిలో ఖైదీల చేత పని చేయిస్తూ దానిలోంచి ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో వాడేటువంటి స్టేషనరీని, ఫైల్ ప్యాడ్స్ని, ఆ పాత నోట్ల తాలూకా రెసిడ్యువల్ పనికొచ్చే రీసైకిలబుల్ మెటీరియల్లోంచి తయారు చేయిస్తున్నారు. ఒక విధంగా ఆ జైల్లో పనిచేసే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, అలాగే ఇంత కాగితం వేస్ట్ అయ్యి వాతావరణంలో ఇంకాస్త కాలుష్యం పెంచకుండా దాన్ని ఎంచక్క మనం మళ్ళీ రీసైకిలబుల్గా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి హాయిగా మంచి డెసిషన్ తీసుకుందండి గవర్నమెంట్. దాదాపుగా రోజుకి 1000 ఫైల్ ప్యాడ్స్ రూపొందిస్తున్నారట ఈ ఖైదీలు. ఇప్పటికే 1.5 టన్నుల నోట్లను స్టేషనరీగా మార్చేశారట. తమిళనాడులోని వేలూరు, సేలం, మదురై వంటి మరో 6 జైళ్ళలో ఇట్లా స్టేషనరీ రూపొందిస్తారు. కానీ ఈ ఫూజల్ సెంట్రల్ జైల్లో ఇలా పాత నోట్లను ఫైల్ ప్యాడ్స్గా తయారు చేస్తున్నారు. ఆ విధంగా వారికి ఉపాధి, అలాగే మన దేశానికి పెద్ద కాలుష్యం నుంచి విముక్తి కలిగించారు. లేకపోతే ఈ పాత నోట్ల తాలూకా కాలుష్యంకి ఖచ్చితంగానే మనం కొట్టుకెళ్ళిపోయేవాళ్ళం. మంచి పని చేసిందండి గవర్నమెంట్. ఇన్నాళ్ళకి డీమానిటైజేషన్ వల్ల మంచి జరిగిందో లేదో తెలియదు, కానీ రీసైకిలబుల్ మెటీరియల్తో స్టేషనరీ తయారు చేయడం అనేది మాత్రం చాలా చక్కటి ఆలోచన. అలాగే మనకు కూడా వీలైనంత వరకు మన చుట్టూ ఉన్న వాటిల్లోంచి రీసైకిలబుల్ మెటీరియల్లోంచి మనం కావాల్సిన వస్తువులను తయారు చేసుకునే ప్రయత్నం మనందరం చేసుకుని కాస్తైనా ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? సరే, ఇవాళ సరదాగా కాసేపు మిమ్మల్ని సరదాగా కాసేపు అలరించింది కదా, మళ్ళీ గురువారం నాడు మరొక ఎపిసోడ్తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు. మరి
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే అశ్విని గారి సరదాగా కాసేపు కార్యక్రమం జనవరి 9, 2018 ఎపిసోడ్ పునఃప్రసారం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique Studio Plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your Studio Plus suite today at livepreferred.com.